నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నానని శివుడు అనడం వల్లే అర్జునుడు అడవిలో పాశుపతం కోసం తపస్సు చేస్తున్నప్పుడు కిరాతక రూపంతో వచ్చి శివుడు ఆయన చేతిలో కావాలని ఓడిపోయాడు. ఓడిపోయి పాశుపతం ఇచ్చాడు. ఆ నారాయణుడే కృష్ణుడు. అందుకే వారికి తానిచ్చిన వరం నిలబెట్టుకుంటూ యుద్ధంలో వాళ్ళు కనబడగానే వాళ్ళ చేతిలో తను ఓడిపోతానంటాడు ఆయన కావాలని. అంతటి మహానుభావులు శివభక్తులు, వాళ్ళని నువ్వు యుద్ధరంగంలో అస్త్రాలతో ఓడించగలవా నీ మొహం అన్నాడు ఆయన. ఇక్కడ ఒక గొప్ప విషయం వ్యాసుడు చెప్పిన మాట, వాళ్ళకి నీకు ఎందుకు తేడా వచ్చింది అంటే నువ్వు శివుణ్ణి విగ్రహముగా చేసి పూజించావు, వాళ్ళు లింగముగా చేసి పూజించారు. అర్చారాధన కన్నా లింగారాధన కోటి గుణంబులధికంబగు అన్నారు తిక్కన గారు. అంటే శివుణ్ణి విగ్రహముగా చేసి పూజించడం వల్ల వచ్చే పుణ్యం కంటే లింగంతో పూజిస్తే ఈ పూజకి కోటి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. మీరు ఒక విగ్రహం పెట్టుకుని పుష్పాలతో పూజ చేస్తే మీకు ఎంతో కొంత శక్తి వచ్చింది, ఆ శక్తికి కోటి రెట్లు శక్తి లింగారాధన వల్ల వస్తుంది. మళ్ళీ లింగారాధనలో పార్థివలింగం అంటే పృథివ్యా ఇదం పార్థివం, మట్టితో తయారు చేయబడిన లింగానికి పార్థివము అని పేరు. పృథివీ అంటే భూమి, భూమి మీద ఉన్న మట్టిని లింగరూపంలో తయారు చేస్తున్నాం కనుక దానికి పార్థివం అని పేరు. మట్టి లింగాన్ని పూజించిన వాడికి తక్షణం ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగంలో చేరతారు కొంతమంది, మీకు గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాన్ని జీవితము అంటారు. ఆ జీవితమే జీతం అయ్యింది. జీతం అంటే ఏంటనుకుంటున్నారు, అది జీతం కాదు నిజానికి, జీవితంలో వీ పోయింది అది జీతం అయ్యింది. జీవితము అనే పేరుతో మనకు ఉద్యోగం ఇచ్చి భగవంతుడు ఎంత భుక్తి ఇస్తున్నాడు. ఇందులో కొంతమందికి ఎంతకాలం ఉద్యోగం చేసినా ప్రమోషన్ రాదు, అదేం కర్మో కానీ. అభివృద్ధి కావాలి, నేను గొప్ప పదవి పొందాలి, పదోన్నతి పొందాలి అంటే 9 సోమవారముల పాటు పార్థివలింగాన్ని సహస్రదళములతో, ఏమిటి బిల్వదళాలతో అర్చించండి. 1000 మారేడాకులు తీసుకోండి. ఆ 1000 మారేడాకులు ముందు రోజు కొయ్యాలట. సోమవారం నాడు శివుణ్ణి పూజించాలని చెప్పాను కదా, ఈ పూజ చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే తక్షణం ఫలితం వస్తుంది. ఇవాళ 1000 మారేడాకులు కోసుకోవడం పెద్ద కష్టం కాదు. సోమవారం నాడు పూజ చేసే వాళ్ళు ఆదివారమే కొయ్యాలి. ఆదివారం నాడు రాత్రి 6 బయట మంచులోనో లేక చంద్రుడి వెన్నెల్లోనో పెట్టండి, పొద్దుటే ఆకులు తీసుకురండి. మళ్ళీ మీరు నన్ను ఇంకో ప్రశ్న వేయకుండా చెబుతున్నాను, 6 బయట ఆకులు పెడితే గాలికి ఎగిరిపోవండి కొట్టుకుపోవండి అని. అవి కొట్టుకుపోకుండా బరువు పెట్టండి రా చక్క. అందులో అవి ఏం చేస్తారు, ఒక వస్త్రం కప్పి దాని మీద బండరాయి పెడితే ఏం ఎగరదు, అది మరీ తుఫాను వస్తే తప్ప. అలా 6 బయట ఉంచాలంట డాబా మీద, పొద్దుటే దాన్ని తీయాలి, ఎండ పొడ పడకుండా తీయాలి. ఈ ఆకులు తీసుకొచ్చి సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 కాక రాహుకాలం ఉంటుంది. ప్రతి సోమవారం ఉదయం 7:30 to 9 ఆ కాలంలో, రాహుకాలంలో మీ ఇంటిలో ఒక పార్థివలింగాన్ని చేసి పెట్టుకోండి, అంటే మట్టితో లింగం చేసి పెట్టండి. ఆ లింగాన్ని ఈ ఆకులతో పూజించండి. వీలుంటే శివ సహస్రనామం చదవండి. శివ సహస్రనామం లేదనుకుంటే ఓం నమశివాయ ఓం నమశివాయ అనడం, ఒక్కొక్క ఆకు వేయటం. నమశివాయ అని ఒక్కసారి ఒక ఆకు వేయాలి. అంతేగాని నమశివాయ నమశివాయ గొడుగుతూ చదవకూడదు, అంత వేగంగా చదవకూడదట. ఒక్కొక్క ఆకు ఒక్కొక్కసారి చదువుతూనే వెయ్యాలి, స్థిమితముగా శ్రద్ధగా వెయ్యాలి. ఇలా 9 వారములు చెయ్యండి. జీవితంలో ఉద్యోగం రాని వాడికి వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ రాని వాడికి గ్యారంటీగా ప్రమోషన్ వస్తుంది. నేను చెప్పినట్టుగా చేసి ఈ మంత్రశాస్త్రాన్ని నమ్మి చేసిన వాళ్ళంతా అభివృద్ధి పొందారు. మంత్రశాస్త్రాలు చెప్పిన వాటిని మీరు భక్తితో అమలు చేస్తేనే తగిన ఫలితం పొందుతారు. మళ్ళీ భక్తి లేకుండా ఊరికే మొక్కుబడిగా చేస్తే ఉపయోగం లేదు. ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత విశ్వాసంతో చేస్తే అంత ఫలితం పొందుతారు. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే, ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత బాగా దానికి తగిన ఫలితం వస్తుంది. కాబట్టి జీతం పెరగడానికి, ఉద్యోగం రావడానికి, అభివృద్ధికి ఈ పని చెయ్యండి. పార్థివలింగానికి అంత గొప్ప శక్తి ఉన్నది కనుక. ఇంకా రసలింగమును ఒకటి ఉన్నది, పాదరసమును లింగముగా చుట్టడం. పాదరసాన్ని లింగంగా చుట్టేవాళ్ళు ఇప్పటికి కూడా శ్రీశైలారణ్యాల్లో ఉన్నారు. నా చిన్నప్పుడు ఒక ఆయన నాకు అలాంటి లింగం ఇచ్చాడు, నా 8వ ఏట. పాదరసలింగాన్ని విధవలు పూజిస్తే అటువంటి వాళ్ళకి ఈ జన్మలో మోక్షం వస్తుంది. అసలు విధవలకి ప్రత్యేకంగా పాదరసలింగాన్ని చెప్పారు. వైధవ్యం పొందిన వాళ్ళు, భర్త లేని స్త్రీలకి రసలింగం చాలా గొప్పది. ఇది కూడా శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో ప్రామాణికంగా చెప్పాను నేను. మళ్ళీ మనకు అనుమానం,
ఆడవాళ్ళు లింగమే ముట్టుకోకూడదని కొందరు అంటున్నారండి. శివలింగాన్ని ముట్టుకోకూడదట, పూజ చేయకూడదట, ఇంకా అయ్యాం. ఆడవాళ్ళు అసలు అన్నమే తినకూడదట అని అనలేదు, కొంతలో కొంత అయ్యాం.
కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ. ఎందుకిన్ని మాటలు? ఆడా మగ అనే తేడా లేకుండా ఎవరైనా శివలింగాన్ని తమ ఇంటిలో పెట్టి పూజించవచ్చును అని కొండపద్దలు కొట్టినట్టుగా మనకి శివపురాణం విజ్ఞేశ్వర సంహిత చెబుతున్నది. కాబట్టి విధవలైనటువంటి స్త్రీలకి రసలింగం చాలా గొప్పది. నర్మదా బాణలింగం అని ఒక లింగం ఉన్నది. ఈ లింగమునకు నైవేద్యం పెడితే మద్యం కూడా తీర్థమైపోతుంది. అంటే అలాగని రోజు అలా పెట్టమని కష్టమా? పొరపాటు అలాంటి వ్యసన పొరులు అలా చేస్తే, అయ్యా మేము ఇదివరకు తెగ తాగేసామండి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే రసలింగానికి ఏదైనా నివేదన చేసి ఆ ప్రసాదం తింటే ఈ పాపాలన్నీ పోతాయి. రసలింగమునకు నైవేద్యం పెట్టిన ఏ పదార్థమైనా పనికి మాలిన పంది మాంసం కూడా చివరికి అది కూడా పవిత్ర పదార్థంతో సమానమవుతుంది. అంత గొప్పది రసలింగం. అసలు రసలింగానికి నైవేద్యం పెట్టి విషం తాగితే కూడా ఆ విషం వాడికి అమృతం అవుతుందని చేస్తున్నాం నమ్మకంతో. నర్మదా బాణలింగ మహిమని మీకు ఇవాళ చెప్పాలి. అశ్వత్థామ లింగాన్ని పూజించక విగ్రహారాధన చేయటం వల్లే నరనారాయణులు జయించలేకపోయాడు. అందుకే అశ్వత్థామ విషయం గ్రహించి, ఓహో నా బతికింతేనా, చిరంజీవిగా మాత్రమే ఉంటాను, నరనారాయణులాగా అవతారాలు ఎత్తలేను, శివుణ్ణి జయించేంత శక్తి లేదనుకుని ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. ఆ వేరే విషయం అది. ఆ తర్వాత జరిగిన ఒక గొప్ప కథ మీకు చెప్పాలి. ఇప్పుడు వేదవ్యాసుల వారు అశ్వత్థామకి నచ్చ చెప్పి ఆయన్ని మళ్ళీ యుద్ధానికి పురిగొల్పి అర్జునుడి దగ్గరకు వచ్చాడు. ఇది కూడా ద్రోణపురంలో ఉంది. అప్పుడు అర్జునుడు అన్నాడు, వేదవ్యాస మహర్షి, నా అదృష్టం వల్ల ఇవాళ నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. ఇవాళ 5వ రోజు యుద్ధం ఇప్పుడే పూర్తవుతోంది, గురువుగారు కూడా చచ్చిపోయారు. నాకు ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది, ఆ అనుభూతి ఏమిటో నాకు అర్థం కావడంలా ఆ సందేహం తీర్చన్నాడు. ఏమిటి అని అడిగాడు వ్యాసుడు. నేను రోజు పొద్దుటే శివుడికి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులు ఆయన మీద పెట్టి విభూతి ఆయనకి పూసి నేను పూసుకుని యుద్ధానికి వస్తాను, శత్రువుల మీదకి దాడికి పెడతాను, గాంధీవానికి ఒక బాణం ఎక్కువ పెడతాను, ఎక్కుపెట్టి శత్రువు మీద వెయ్యబోయే సమయానికి ఆ బాణం చివర ఒక ఆయన వచ్చి చేరతట. మీరు కావాలంటే ఇక్కడ నా భారతం ఉంది, అందులో తిక్కన గారు రాసిన పద్యం కూడా చదువుకోవచ్చు, అంటే ప్రామాణికం అని చెప్పడానికి చెబుతున్నాను. కిరణములుల్ల శిల్ల తనకేల ఉదగ్రపు శూలమూని. ఒక ఆయన చేతిలో ఒక శూలం బుచ్చుకొస్తున్నాడు. ఆ శూలం మీద సూర్యుడు ఎండపడి కిరణములు తళుక్కు తళుక్కుమని ఆ శూలాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. అంటే ఎండ కిరణాలు పడగానే ఆ శూలం ధగ్గ ధగ్గ ధగ మెరిసిపోతుంది. ఎండలో పెట్టగానే ఆ శూలం బంగారపు శూలం తెగ మెరిసిపోతుంది. అలాంటి శూలం పుచ్చుకున్న ఒక సూక్ష్మ పురుషుడు, ఒక బొటనవేలంత పురుషుడు నా బాణం యొక్క అంచు మీద కూర్చుంటున్నాడు. నేను బాణం వేయగానే ఒక రాక్షసుడి మీద నేను బాణం వేశాను. ఆ బాణం కంటే ముందెళ్ళిపోయి ఆ శూలం పుచ్చుకున్న ఆయన, నేను ఎవడి మీదకి బాణం వేశానో వాడు గుండెలో పోటు పొడుస్తున్నాడు. ఆ పోటు పొడిచిన కన్నంలోకి నా బాణం వెళ్ళి గుచ్చుకుంటోంది, వాడు చచ్చిపోతున్నాడు. జనమంతా ఏమంటున్నారు, అర్జునుడు బాణం వేశాడు, అలంబుసుడిని వాడిని చంపాడు, ఇంకొకడెవడో సుదర్శనుడిని చంపాడు, విందాను విందుల్ని చంపాడు అని పొగుడుతున్నారు. కానీ నిజానికి నా బాణం వెళ్ళి వాడికి గుచ్చుకునే లోపు ఆ పురుషుడు వెళ్ళి శూలంతో వాళ్ళని చంపేస్తున్నాడు. ఆ చచ్చిన వాడికి నా బాణం గుచ్చుకుంటోంది, ఆ విషయం ఎవరికీ తెలియదు, అందరూ నన్ను పొగుడుతున్నారు. ఇంతకీ ఎవరాయన, ఎవరో అని సంశయించదా ఆ పురుషుడు ఎవడు ఎవడని నాకు సందేహం అనగానే అప్పుడు చెప్పాడు వ్యాసుడు, ఇంకా నీకు అర్థం కాలేదా, ఆ శూలం పుచ్చుకుని బొటన వేలంత సూక్ష్మరూపంతో ఉన్న మహాపురుషుడు ఎవరో, ఆయనే సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ మహానుభావుడేవో, నువ్వు అడవిలో ఇంద్రకీల పర్వతం మీద ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన్ని మల్లేశ్వరుడు అనే పేరుతో పూజించావు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేశాడు అని హరవిలాసం చెబుతోంది, మహాభారతం చెబుతోంది, శివపురాణం చెబుతోంది. అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాల తమాల తాళ నీపార్జున లోధ్రతిందు కనవామల కీపన సామ్రపాటలి సజ్జ కురంబ రొంబ గురు చందన చందన నెంబ కేతకీ భూర్జక పిత్త పూర్ణముఖ భూరుక పుణ్యతమాశ్రమంబునన్. ఇది శ్రీనాథుల వారి హరవిలాసంలోని గొప్ప పద్యం. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తీయ మామిడి చెట్లు, మద్ది చెట్లు మొదలైన ఎన్నో చెట్లతో కూడిన అరణ్య ప్రాంతంలో మధ్యలో కూర్చుని లింగ ప్రతిష్ఠ చేసి శివుణ్ణి పూజించాడు. అప్పుడు ఈశ్వరుడు అర్జునుడిని అనుగ్రహించడానికి పార్వతీ సమేతంగా ఆవిడ్ని చెంచితని చేసి ఆయన చెంచయ్యాడు. ఇద్దరు బోయవాళ్ళ రూపంలో వచ్చారు. మోకాసురుడు అనేవాడు అడవి పంది రూపంలో వచ్చాడు. ఆ మోకాసురుడిని అర్జునుడు బాణంతో కొట్టాడు, శివుడు బాణంతో కొట్టాడు. ఆ మోకాసురుడు కింద పడిపోయి ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. దీర్ఘతర హర నరాసుగ నిర్ఘాత నిపాత పాత నిబిడవ్యధనంతర్ఘోర్ణమానుడగుతును ఘుర్ఘురనాథంబు తోడ క్రోడము కూలెన్. పొడుగైన అర్జునుడి బాణం, అంతకంటే పదునైన శివుడి బాణం రెండూ డొక్కల్లో చెరువువైపు గుచ్చుకోగానే పెద్ద శబ్దం చేసుకుంటూ పిడుగు దెబ్బతిన్నటువంటి పాక కూలిపోయినట్టు కూలిపోయి చచ్చిపోయింది ఆ పంది. వెంటనే మోకాసురుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్జునుడి దగ్గరకు వచ్చి ఈశ్వరుడు చెంచు రూపంలో, ఎరా నేను ఆ పందిని కొడదాం అనుకుంటే నువ్వు కొడతావా? ఈ వేట నాది, పైగా ఇవాళ నా పక్కన కూర్చున్న ఈ చెంచిత, ఈ పందిని నువ్వే కొట్టాలి, నాకు ఆ పందిని కాల్చి పెట్టాలంది. మా ఆవిడ కోరిక తీర్చడం కోసం పందిని వేటాడదామంటే నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నువ్వు బాణం కొడతావా అన్నట్ట. లేదురా బాబు, నా ఆశ్రమం పాడు చేస్తుంటే పందిని కొట్టానన్నాడు ఆయన. అలా కాదు యుద్ధానికి రా అన్నాడు. అర్జునుడు ముందు కాదన్నాడు. తర్వాత ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. ఆ కథ అంతా చెప్పట్లా, విషయం క్లుప్తంగా చెప్పడానికి చెబుతున్నా. ఆ ఘోర యుద్ధం జరిగిన తర్వాత చివరికి అర్జునుడికి ఉన్న మొత్తం బాణాలన్నీ మాయమైపోయాయి. అర్జునుడికి అక్షయ తూణీరములను ఉన్నాయి, అంటే ఇటొకటి బాణములు పెట్టుకునే పొదులుంటాయి, దానికి అమ్ముల పొది, సంస్కృతంలో తూణీరము అంటారు. ఇందులో నాలుగు బాణాలు, ఇందులో నాలుగు బాణాలు ఉంటాయి. ఎన్ని బాణాలు తీయండి, మళ్ళీ నాలుగే ఉంటాయి. నాలుగు బాణాలు ఉన్నాయి కదా, ఓ బాణం తీస్తే మూడు ఉండాలి కదా, కానీ ఒక బాణం తీగానే మళ్ళీ ఇంకో బాణం వస్తుంది. అందుకని దీనికి ఏమన్నారు, అక్షయ తూణీరము, నాశనము లేని బాణములు, ఎన్ని తీసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ కథ విన్నాక ఒక కుర్రాడు వచ్చాడు. ఇలాంటి కుర్రాడు ఒకసారి హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఉపన్యాసం అయ్యాక ఒక కుర్రాడు వచ్చి, గురువుగారు నాకు చిన్న కోరిక ఉందండి, మీరు అనేక మంత్రాలు ఉపాసనగా ఇస్తున్నారు, నాకు మంత్రం ఇవ్వండి అన్నాడు. ఏమిటన్నాను, అర్జునుడి దగ్గర అక్షయ తూణీరాలు ఉన్నాయి కదా, అలాగే అక్షయ ఏటీఎం మంత్రం ఒకటి ఇవ్వండి, అంటే నా బ్యాంకులో ఎన్ని డబ్బులు తీసినా మళ్ళీ 500 అలా ఉండాలి, నేను అలా కార్డు పెట్టగానే 500 దిగానే మళ్ళీ 500 ఇందులో పడిపోవాలి, అలాంటి మంత్రం ఏదైనా ఒకటి ఇవ్వండి అన్నాడు. వాడి తెలివితేటలో అప్పుడు నేను నవ్వుకుని, నాయన కలియుగంలో అలాంటి మంత్రాలు ఇవ్వకూడదు నాయన, అలా ఇస్తే ప్రమాదం. భగవంతుడు ఆ రోజుల్లో వాళ్ళు పవిత్రులు, అనవసరంగా మంత్రాన్ని వ్యర్థం చేయరు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు మనం అక్షయ ఏటీఎం కార్డులు పెట్టినట్టు కొంపలు ఒలిగిపోవు. ఈ వెంటనే పాకిస్తాన్ టెర్రరిస్టులంతా మీలాంటి వాళ్ళు దోచుకుపోతారు, వాళ్ళు ఈ డబ్బంతా వాళ్ళ దగ్గరికి పోతుంది, అదో ఇబ్బంది. అందువల్ల అలాంటి మంత్రములు మాత్రం అడగద్దు, అది అర్జునుడికి చెల్లింది. ఈ అక్షయ తోణీరములు మాయమైపోయాయట శివుడితో యుద్ధం చేస్తుంటే, అంటే బాణాలు లేవు, ఇదేమిటిది అనుకున్నాడు. మంత్రములు గుర్తుకు రాలేదు. కుంభసంభవుడు, ద్రోణాచార్యుడిచ్చిన బ్రహ్మాస్త్రం వంటి మంత్రాలు మర్చిపోయాడు. శారద్వంతుడు అనగా కృపాచార్యుడిచ్చిన మంత్రాలు మర్చిపోయాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక గాంధీవంతో నెత్తి మీద కొట్టాడు ఆ చెంచువాణ్ణి. దాంతో ఈశ్వరుడి తల పగిలింది. ఈ పైనున్న గంగ లోపలికి వెళ్ళిపోయింది. చంద్రుడు ఆయన తల పగిలి లోపలికి వెళ్ళిపోయాట. అప్పుడు ఆయన వెంటనే లేచి కౌగిలించుకుని, నాయన నేను ఈశ్వరుణ్ణి అని అసలు రూపం ఇచ్చాడు. ఈయనకి తెల్లబోయాడు. ఈశ్వర ఉఫ్ అంటే ఎగిరిపోతాం మేము, నువ్వు మూడవ కన్ను తెరిచావంటే భస్మం అయిపోతాం. అటువంటిది నాతో యుద్ధం చేసి నన్ను యుద్ధంలో విజయం పొందేలా దీవించావా అంటే, నా భక్తుడివి, పూర్వజన్మలో నరుడివి నువ్వు, ఆనాడు గంధమాధన పర్వతం మీద నీకు వరం ఇచ్చాను, యుద్ధం అంటూ జరిగితే నీ చేతిలో నేను ఓడిపోతానని, సరదా కోసం పార్వతీదేవి చూస్తుండగా కసేపు యుద్ధం చేశాను ఆయన అని వరం ఇచ్చి, నీకు పాశుపతం ఇస్తున్నాను, అన్ని శక్తులు ఇస్తున్నాను, ఎంతెందుకు, యుద్ధరంగంలో నీ కూడా ఉండి నిన్ను రక్షిస్తాను అని వరం ఇచ్చాడు. ఆ కరుణాస్వరూపుడు ఈశ్వరుడు ఆనాడు అడవిలో నీకు ఇచ్చిన వరం నిలబెట్టుకుని నీ మీద ఉన్న ప్రేమతో, ఆయన బోళాశంకరుడు కరుణాస్వరూపుడు కదా, అందుకని నువ్వు బాణం వేశాక పొరపాటు నీ బాణం గురితప్ప అవతలవాడికి తగలకపోతే నీకు అప్రతిష్ట వస్తుందని, ఆ బాణం చివర సోలం పుచ్చుకుని సూక్ష్మరూపంతో వెళ్ళి నీ శత్రువుల్ని పొడిచి చంపి అప్పుడు నీకు కీర్తిస్తున్నాడు, సంహారం చేస్తున్నదంతా రుద్రుడే. అసలు ఎంత గొప్పండి ఆయనకి ఎంత దయ. అందువల్ల అర్జునుడికి ఎప్పుడూ అపజయం లేదు, విజయుడయ్యాడు ఆయన. యుద్ధం చేసేదంతా ఈశ్వరుడే. ఆ సోలంతో పాటు ఆ బాణం చివరు ఉండేవాట. ఈ బాణం వెళ్ళి తగిలేలోపు ఆయనే చంపేవాడు. శివుడు సోలంతో అవతలవాడిని పడవగానే ఆ కన్నంలో బాణం గుచ్చుకునేది ఈయన బాణం. అందరూ అర్జునుడు పొగిడారు. ఇది భారతంలో ఉంది. ఇలా నిన్ను అనుగ్రహిస్తున్న కరుణాస్వరూపుడు ఈశ్వరుడు ఆయన అనగానే అప్పుడు అర్జునుడు పరవశించిపోయి, ఈశ్వర ఎంత కరుణయ్యా నీది, ఎప్పుడో ఒక్కసారి నీకోసం నేను కాసేపు తపస్సు చేస్తే, ఒక పువ్వు నెత్తి మీద పెడితే, ఇన్ని నీళ్లు పోస్తే, ఇంత ప్రేమతో యుద్ధంలో నా వెన్నంటి నన్ను రక్షిస్తున్నావా అని నమస్కరిస్తాడు. అప్పుడు వేదవ్యాసుల వారు ధర్మరాజు దగ్గరకు వచ్చి ఎలాంటి లింగములను ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పాడు. అదనమాట శివలింగ మహిమ అంటే, నాయనలారా మట్టిలింగాన్ని పూజిస్తే ఒక శక్తి వస్తుంది, నర్మదా బాణలింగం అని ఒకటి ఉన్నది, ఆ బాణలింగాన్ని పూజిస్తే ఒక అపార శక్తి వస్తుందని చెప్పాడు. శివుడికి ఐదవ ముఖం పైకి చూస్తూ ఉండే ముఖం, శాంతం పంచమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. శివుడి ఐదవ ముఖం చాలా శాంత ప్రధానమైనది. భక్తులు పూర్వకాలంలో ఇంట్లో ఏదైనా అశాంతి వస్తే శివలింగాన్ని తయారు చేసి దానికి చుట్టూతా నాలుగు తలలు పైకి చూస్తున్న ఒక ఊర్ధముఖం కూడా శివలింగంలో చెక్కి దాన్ని అభిషేకించేవారు. శివుడి పంచమ ముఖాన్ని పూజించిన వాడి కుటుంబంలో ఎటువంటి అశాంతి ఉన్నా తక్షణం తొలగిపోతుంది అని వాయుపురాణం, లింగపురాణం, శివపురాణం మూడూ చెబుతున్నాయి, ముక్తకంఠంతో చెబుతున్నాయి. కృష్ణుడికి ఒకప్పుడు ఇంట్లో కొంత అశాంతి వచ్చింది. భగవంతుడికి కూడా ఒక్కోసారి భూమి మీద అవతరించాక ఎవరికైనా అశాంతి వస్తుంది. ఆ అశాంతి తొలగడానికి హిమాలయ పర్వతంలో కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి ఉపమన్యుడు అనే మహర్షిని గురువుగా చేసుకుని శివుణ్ణి పంచముఖుడిగా లింగరూపంలో తయారు చేసి ఐదవ ముఖాన్ని పూజించాడు. వెంటనే ఆయనకి ప్రశాంతత వచ్చినట్టుగా శివపురాణంలో ఉంది, స్కాంద పురాణంలోనూ ఉంది. కాబట్టి వీలున్నంత వరకు మన ఇంట్లో ఏదైనా అశాంతి ఉంటే శివుడి పంచమ ముఖాన్ని పూజించాలి, వెంటనే అశాంతి తొలగిపోతుంది. పంచమముఖం ఎలా కనపడుతుంది అంటే శివలింగం పైభాగం పంచమముఖం, చుట్టూత ఉన్న ప్రాంతం నాలుగు ముఖాలు. పైభాగంలో ఓ బిల్వం పెట్టి పైభాగంలో వీలున్నంత వరకు ఎక్కువ నీళ్లు పోయాలి. సాధారణంగా అందరూ పైనే పోస్తున్నారు కానీ చుట్టుపక్కల పోయటంలా, ఎప్పుడు శివుడికి ఒక నియమం ఉన్నది, మొత్తం లింగము చుట్టూత కూడా విభూతి పూస్తేనే ఐదవ ముఖానికి అభిషేకం చేసినట్టుగా భావిస్తాడు. కాబట్టి మొత్తం లింగము చుట్టూత కూడా, కైవారము చుట్టూ కూడా చేత్తో నిమిరి విభూతి పోసి నీళ్లు పోసి ఆవుపాలు పోసి నిమిరి ఆ అభిషేక జలాన్ని శిరస్సును పోసుకోవాలి. అప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో కుటుంబం ఏ అశాంతి ఉన్నా తొలగించుకుని ప్రశాంతత పొందుతుంది. దానికి ఈశానము అని పేరన్నమాట. శివలింగం యొక్క మహిమ ఒకటి రెండు కాదు, అఖండంగా కొన్ని వేల యుగాలుగా మహర్షులు తమ అనుభూతులతో లోకానికి పురాణ రూపంలో కథలు అందించారు. ఇవి కథలు కానీ కథలు కావు, అనుభూతులు. అనుభూతులు అంటే తమ జీవితంలో తాము స్వయముగా అనుభవించిన దాన్ని అనుభూతి అంటారు. గుర్తుపెట్టుకోండి, అనుభూతి అనే శబ్దానికి అర్థం ఏమిటి, తన జీవితంలో జరిగింది, జరిగిన దాన్ని చాలా కష్టపడి ఏదో రకంగా కష్టం ఉంటే తొలగించుకొని సుఖాన్ని పొందాడు, అలా పొందినటువంటి అనుభవాన్ని అనుభూతి అంటారు. ఋషులు, అగస్త్యుడు లాంటి 88,000 మంది ఋషులు తమ జీవితంలో జరిగిన సంఘటనల్ని కథల రూపంలో వ్యాసుడికి చెప్పారు. వ్యాసుడు దానిని పురాణం అనే పేరుతో అందించాడు. కాబట్టి ఇంతకీ వేదవ్యాసుల వారు రాసిన పురాణ రూపంలో ఉన్న శివలింగ మహిమ కథలన్నీ కూడా ఋషుల ప్రత్యక్షానుభవాలు, వాటి పరోక్షానుభవాలు కావు. అందులో భాగంగా ఒక అద్భుతమైన కథ ఇవాళ మీకు చెప్పాలి. ఒకటి బాణలింగ మహిమ, రెండవది హాటక. హాటకం అంటే బంగారం. హాటకేశ్వరుడి గురించి శివపురాణంలో అద్భుతంగా ఉన్నది. పూర్వం ఒకప్పుడు ఒక పరమ పూజ్యురాలైన ఓ బ్రాహ్మణి భక్తురాలు ఉండేది. ఆవిడకి యావజ్జీవితం ఒక కోరిక ఉంది. పెళ్ళయినప్పటి నుంచి చచ్చిపోయేదాకా రోజు ఏమనుకునేదిట, నేను చివరి రోజుల్లో కాశీ వెళ్ళాలి, అక్కడే చచ్చిపోవాలి, నా శరీరం అక్కడే దహనం అవ్వాలి అని ఆవిడకి చాలా కోరిక ఉండేది. ఆవిడకి విద్యేశ్వరి అని పేరు. చాలా పెద్ద వయస్సు వచ్చింది ఆవిడకి. భర్త పెద్ద వయస్సు వచ్చాక ఎవడన్నా చచ్చిపోక తప్పదు కాబట్టి 98 ఏళ్ల వయస్సు వచ్చాక భర్త చచ్చిపోయాడు. ఆనాటికి ఈ అమ్మాయి వయస్సు 91 ఏళ్ళు. అమ్మాయి అని ఎందుకన్నానంటే చిన్నప్పటి నుంచి కాశీ కాశీ అనుకునే పరమభక్తురాలు కనుక అందరూ ఆ ఊళ్ళో వాళ్ళు చిన్నపిల్లప్పటి నుంచి కాశీ వెళ్ళి చచ్చిపోవాలనే కోరికతో ఉన్న బంగారు తల్లి ఈవిడ, ఎంత ఆయు ఉందో ఈవిడికి, ఎప్పటికైనా కాశీ వెళ్ళే యోగం ఉంటుందా అని ఈశ్వరి ఈశ్వరి అని ఆవిడని పిలిచేవారు. కొందరు సహజంగా అమ్మాయి అనే పిలిచేవారు. అందుకని అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాల అనే పేరు స్థిరపడిపోయింది. ఈ బాల ఈశ్వరికి 90వ ఏట వైధవ్యం వచ్చింది, భర్తృవియోగం వచ్చింది. భర్త చచ్చిపోయాక ఇంక ఆవిడకి బెంగ వచ్చేసిందిట. ఆవిడ మంచం పట్టేసింది కొద్ది రోజులకి. ఎంత అనారోగ్యంతో ఉన్నా ప్రాణం మాత్రం పోయేది కదా ఆవిడికి. భర్త పోయిన నెలాళ్ల నుంచి మంచం పట్టింది, రోగాలు పట్టుకున్నాయి, కథలు లేకుండా అయిపోయింది. ఒక నెలలాళ్ళు మంచమే తీసుకుంది, పోని చచ్చిపోతుందా చావడంలా, ఆహారం వెళ్ళదు, మలమూత్ర విసర్జనలు మంచం మీదే, చావు రాదు. ఒకరోజున జ్యోతిష్కులు కొంతమంది వచ్చి ఈవిడికి ఆయువు తీరిందండి, అయినా చచ్చిపోవటం లేదంటే లోపల ఏదో తీవ్రమైన కోరిక ఉంది, కోరిక బలంగా ఉన్న వాళ్ళకి ఆయువు తీరదట, చావు రాదు. అందుకే నాయనలారా చివరి రోజుల్లో ఏదన్నా కోరిక ఉంటే చెప్పండి బాబోయ్ అంటారు. ఎవరన్నా మంచం మీద ఉంటే అమ్మా నీకు ఏదైనా కోరిక ఉందా అని పిల్లలు అడగాలి. అప్పుడు అమ్మగారు పర్వాలేదు నాకు కోరిక లేదంటే పర్వాలేదు, కానీ ఆవిడ కోరిక ఉంటుంది, సహజంగా ఉంటేనే చావరు వాళ్ళు, మంచం మీద ఎందుకు తీసుకుంటారంటే ఏదో కోరిక ఉంటుంది. అదేమిటో తెలియదు కానీ తల్లులకి చచ్చిపోయే ముందు కూతుళ్ళ మీద మమకారం ఉంటుందన్నమాట. ఒరే నాయనలారా నాకు కాస్తో కోస్తో మెళ్ళలో మిగిలిన బంగారం ఉంటే అమ్మాయికి ఇచ్చేయండిరోయ్, ఒక్కతే పిల్లరోయ్, దానికోసమే బెంగ పెట్టుకున్నానంటారట. ఈ ఆడపిల్లకి బంగారం ఇచ్చేస్తామన్నామా హాయిగా పోతారు వాళ్ళు. కానీ ఈవిడికి ఆడపిల్లలు లేరు, ఇద్దరు కొడుకులే. ఆడపిల్లలు లేరు, ఉన్నది ఇద్దరే కొడుకులు. మంచం పట్టింది, ఆహారం లోపలికెళ్ళదు, సరిగ్గా మాట రాదు, అయినా చావు రాదు. కాబట్టి ఈవిడికి ఏదో కోరిక ఉంది, ఆయువు తీరినా ఈవిడ చావలేదంటే తీరని కోరిక ఉంది, ఆ కోరిక ఏమిటో అడగండి అని ఒక జ్యోతిష్కుడు వచ్చి ఆవిడ ఇద్దరు కొడుకుల దగ్గర చెప్పాడు. వెంటనే పిల్లలిద్దరు వెళ్ళారు. ఇద్దరు అమ్మ కాళ్ళకి దండం పెట్టి, అమ్మాయి ఇంత అనారోగ్యంతో ఉన్న నువ్వు చచ్చిపోతేనే సుఖం తల్లి నిజంగాను, ఎందుకంటే చూడలేకపోతారు ఆ బాధ. ఒక్కొక్కప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసా, అమ్మ మీద నాన్న మీద ఎంత భక్తి ఉన్నా వాళ్ళు తీవ్రమైన బాధపడుతూ ఉంటే, ఆహారం లేకుండా కృశించిపోతూ ఉంటే, అలా మంచం మీద కోమాలోకి వెళ్ళిపోతే తల్లిదండ్రులు చూసి పిల్లలకి ఎంత ప్రేమ ఉన్నా ఇంక వీళ్ళు పోతే బాగుండి, ఇదే సుఖం అనిపిస్తుంది అన్నమాట. అక్కడ తల్లిదండ్రుల మీద ప్రేమ లేక కాదు, కానీ కేవలము వారి సౌఖ్యం కోరుకోవడం అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం, కారుణిక మరణం అంటున్నాం. చివరికి డాక్టర్లు కూడా అదే చేస్తారు, ఎందుకు వచ్చింది అనారోగ్యంతో వీళ్ళు బాధపడడం కంటే పోతే బాగుంటుందని. ఒక్క మరణమే ఆ సమయంలో శాంతినిస్తుంది అన్నమాట. అందుకని అమ్మ నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పమ్మా అన్నారు. అతి కష్టం మీద కంఠం పెకలించుకునేవిడ, నాకు కాశీలో చచ్చిపోవాలని కోరిక ఉండేది, ఆ కోరిక ఇప్పుడు ఎలాగో తీరదు, చచ్చిపోయిన తర్వాత నా ఎముకలు చితాభస్మం కాశీ గంగలో కలపండి, కొంచెం భస్మం పట్టుకెళ్ళి శివలింగం మీద కాశీ విశ్వేశ్వరుడి మీద వెయ్యండి అంది. అలాగే చేస్తామన్నారు వీళ్ళు. అన్నారు లేదో టక్కు చచ్చిపోయింది ఆవిడ. అప్పటిదాకా మొండిగా ఉన్న ఆ ప్రాణం కాస్త గుటుక్కుని లేచిపోయింది, పుటుక్కుని ఎగిరిపోయింది. ఓహో ఈవిడ కోరిక ఇదే అనుకున్నారు. ఆవిడ దహనం చేశారు. సహజంగా చాలామందికి తెలియదు కానీ సంవత్సరంలోపే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. గుళ్ళోకి వెళ్ళొద్దని కొంతమంది సంవత్సరంలోపు, అసలు కాశీ వెళ్ళకూడదని కొంతమంది, తీర్థయాత్రకు వెళ్ళకూడదని కొన్ని దౌర్భాగ్య ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి శాస్త్ర ప్రమాణం మీద నమ్మకం లేకో చదవకో ఇలా పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. నాకు ఒక్కొక్కసారి చాలా దుఃఖం అనిపిస్తుంది అన్నమాట.